ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 18 మోక్షయోగం, ఇందులో శ్లోకం 11వ శ్లోకం గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యము మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. మొదటి తాత్పర్యము, దేహధారియైన వాని ఎవరికి కర్మలనన్నింటినీ విడిచిపెట్టుట సాధ్యము కాదు, కాని కర్మ ఫలములను ఎవడు త్యాగము చేయనో అతడు నిజమైన త్యాగి అని చెప్పబడును. దయచేసి చెప్పండి, దేహధారి అయిన వానికెవరికి కర్మలనన్నింటినీ విడిచిపెట్టుట సాధ్యము కాదు, కాని కర్మఫలములను ఎవడు త్యాగము చేయనో అతడు నిజమైన త్యాగి అని చెప్పబడును. దీనికి భాష్యము శ్రీల ప్రభుపాదులు వారి ద్వారా, ఎవరైనను ఏ కాలమందైనను కర్మను విడువజాలని భగవద్గీత యందు చెప్పబడినది. అందుచే కృష్ణుని కొరకు పనిచేయుచు కర్మఫలములను అనుభవింపక కృష్ణునికే సర్వము అర్పించువాడు నిజమైన త్యాగి అగును. కార్యాలయములందు గాని కర్మాగారములందు గాని ఇతర స్థలములందు గాని కష్టపడి పనిచేయు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజ సభ్యులు పలువురు కలరు. వారు తాము సంపాదించినదంతయు సమాజమునకు ఇచ్చివేయుదురు. అట్టి మహాత్ములే నిజమైన సన్యాసులని చెప్పవచ్చును. ఇచ్చట కర్మఫలములను త్యాగము చేయుటెట్లో ఏ ప్రయోజనముకై దానిని త్యాగం చేయవలనో స్పష్టముగా చెప్పబడినది. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదామయం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరోభ్యశ కృపాసింధువైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాళం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. దేహదారి అయిన వారెవరికి కర్మలను అన్నింటినీ విడిచిపెట్టుట సాధ్యము కాదు, కాని కర్మలను ఎవరు త్యాగం చేయనో అతడు నిజమైన త్యాగి అని చెప్పబడును. ఇక్కడ ఈ అధ్యాయం పేరు మోక్ష యోగం లేదా మోక్ష సన్యాస యోగం. అంటే ఇక్కడ సన్యాసము లేదా త్యాగం అంటే ఏమిటో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటారనంటే, త్యాగం లేదా సన్యాసం అని అంటే అన్ని విడిచిపెట్టేయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకే వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనం గురించి ఎప్పుడైనా మాటలు వచ్చినట్లయితే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతారు. వాళ్ళు టైం లేదని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి భయం. ఏమిటా భయం అనంటే, అందరిలో ఉండేటువంటి భయం ఏమిటి అనంటే, ఒకవేళ కనుక నేను ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనంలోకి వస్తే నేను అన్ని కూడా విడిచిపెట్టి సన్యాసిని అయిపోవాల్సి ఉంటుందేమో అని అందరికీ కూడా భయం. భార్యాబిడ్డల్ని విడిచిపెట్టాలేమో, లేకపోతే నేను సంపాదించినటువంటి సంపదనంతా కూడా విడిచిపెట్టాల్సి వస్తుందేమో అని చాలా భయపడి వాళ్ళు దగ్గర కూడా రారు. ఒకసారి ఒక భక్తుడు, ఆయన ఈ డిసెంబర్ మ్యారథాన్లో భగవద్గీతనేమో డిస్ట్రిబ్యూట్ చేయడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఎంతో మందికి ఆయన అప్రోచ్ అయినా ఎవరు కూడా తీసుకోవట్లేదు. మరీ విడ్డూరంగా ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కనీసం ఇంతకుముందు అప్రోచ్ అయిన వాళ్ళందరూ కూడా కనీసం దాన్ని కాస్త చేతిలో పట్టుకొని చూసి కొన్ని బొమ్మలు చూసి కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు, కనీసం దాన్ని ముట్టను కూడా ముట్టలేదంట. సో ఈ భక్తుడు ఏమన్నా అంటే, కనీసం మీరు తీసుకోకపోయినా పర్వాలేదండి, కనీసం దీని చేతిలో పట్టుకోండి, దీనివల్ల మీకు లాభం కలుగుతుంది అని అన్నాడంట. అమ్మమ్మమ్మో నేను దీన్ని పట్టుకోను, ఎందుకు మీరు అంత భయపడుతున్నారని నేను అడిగాడంట. నేను దీన్ని పట్టుకున్నానంటే నేను నీలాగైపోతానన్నాడు. సో నేను నీలాగైపోతానంటే ఇంతకీ ఆ డివోటీ ఏమిటంటే, ఆయన సాఫ్రన్ డ్రెస్లో ఉన్నాడు, గుండు చేసుకున్నాడు, పిల్లకు పెట్టుకున్నాడు, కంటిమాల నామం అది పెట్టుకున్నాడు, ఈయనేమో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సో ఈయనేమో బుక్ తీసుకెళ్లేసరికి పట్టుకొని కూడా పట్టుకోవడానికి సిద్ధపడలేదు. కారణం, నేను కనుక ఇది పట్టుకుంటే ఏమైపోతాను, నీలాగైపోతాను. నీలాగంటే ఆయన ఏమనుకుంటున్నాడు, నేను కూడా ఈ యొక్క సాఫ్రన్ డ్రెస్ వేసుకోవాల్సి వస్తుందేమో, నేను కూడా ఇప్పుడు నా ఇంత ఎన్ని హెయిర్ డైలు పెట్టి చక్కగా నేను పెట్టుకున్న హెయిర్ని దీన్నేమో కట్ చేసుకోవాల్సి వస్తుందేమో, అది కూడా పోనేదో. ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం గుండె చేయించుకుంటాం, కానీ ఎప్పుడూ గుండు ఉండాలంటే ఎట్లా, ఇది సాధ్యం కాదు నాకు. అందులోకి వికారంగా పిల్లకోడు పెట్టుకోవడమా, ఇవన్నీ ఎక్కడ, ఇవన్నీ కూడా చాలా కష్టం కాబట్టి భయపడిపోతారనమాట. అంతకంటే ఇంకా భయం ఏమిటి అంటే, నాకుండేటువంటివన్నీ కూడా వదులుకోవాల్సి వస్తుందనేటువంటి భయం, అది అన్నిటికంటే పెద్ద భయం. నా భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, ఈ యొక్క భగవద్గీతను ముట్టుకుంటే ఎంత జరిగితే, మరి చదివితే ఇంకెంత జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, నాయన భగవద్గీతను ముట్టుకుంటే అవేమి అయిపోవు, భగవద్గీతను ముట్టుకుంటే ఏమవుతుంది అంటే మన పరివర్తన అనేది జరుగుతుంది, హృదయంలో పరివర్తన అనేటువంటిది కలుగుతుంది. అంటే జీవితం యొక్క లక్ష్యం అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకుండేటువంటి లక్ష్యం ఏమిటి, వేరే ఎవరైనా చంపినా పొడిచినా మోసం చేసినా ఏదైనా సరే వాడి దగ్గర నుంచి మనం డబ్బు ఎలా పొందాలి, అది మన లక్ష్యం. కానీ భగవద్గీతను ఎవరైతే చదువుతారో వాళ్ళకి లక్ష్యం అనేటువంటిది ఏమిటో తెలుస్తుంది. ఏమిటో లక్ష్యం, కృష్ణుణ్ణి పొందాలి, ఈ యొక్క భౌతిక జీవితం విరమించాలి మనం, ఈ భౌతిక జీవితం వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ తెలుసుకుంటాం, దానివల్ల ఆధ్యాత్మిక జీవనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకుంటాం, తద్వారా కృష్ణుణ్ణి పొందితే ఎంత బాగుంటుందో మనకు తెలుస్తుంది. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకంలో ఒక అధ్యాయంలో మనకు చెప్తారు ఏమిటి, ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్తారు. చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభిరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే మనందరికీ కూడా ఇన్విటేషన్ కార్డు పంచిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఏమిటో ఇన్విటేషన్ కార్డులో రాస్తుంది, వైకుంఠానికి అందరూ రండి. మనందరికీ కూడా అలవాటు ఏమిటి, వస్తే నాకేమిటి అనేటువంటి అలవాటు. కాబట్టి వస్తే నాకేమిటో ఇక్కడ చెప్తున్నాడు మనకి బ్రహ్మదేవుడు. ఏమిటది వస్తే, చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష. అక్కడ ఉండేటువంటి ప్రతి రాయి ఇలాంటి రాళ్ళు కాదు, మనకి ప్రపంచంలో భూమి మీద దొరికేటువంటి రాళ్ళు కాదు. ఇక్కడ రాళ్ళు చాలు అని చెప్పి మన సైంటిస్టులు చంద్రలోకంలోకి వెళ్ళి మళ్ళీ రాళ్ళు తీసుకున్నారు. ఏమయ్యా చంద్రలోకానికి ఎందుకు వెళ్ళావు అని అంటే, ఈ రాళ్ళు తీసుకురావడం కానీ రాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ చూపించారు మనకి. కాబట్టి అలాంటి రాళ్ళు ఉండవంట అక్కడ, చింతామణులు ఉంటాయంట అక్కడ. చింతామణి అని అంటే మెలమెల మెరిసే బంగారం ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా బంగారమే అక్కడ. ఇక్కడ బ్యాంకులోని లాకర్లో పెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అంతా బంగారమే, అంతా తయారయ్యేదంతా కూడాను బంగారమే. చింతామణి ప్రకర షద్మసు కల్ప వృక్ష. అక్కడ ఉండేటువంటి చెట్లు ఎలాంటివి, ముళ్ళ చెట్లు లాంటివి కావు, లేకపోతే సన్నగా బక్కగా ఉండే చెట్లు కావు. అక్కడ ఉండేటువంటి చెట్లు ఎలాంటివి అంటే కల్పవృక్ష. కల్పవృక్ష అనంటే కోరికల్ని నెరవేర్చేటువంటి వృక్షాలంట. ఆ చెట్టు కింద కూర్చొని నాకు పంచభక్ష పరమాణాలు కావాలంటే ఇమీడియట్ గా తయారైపోతాయి. అలాంటి రకమైనటువంటి కల్పవృక్షాలు ఉంటాయంట ఎక్కడ, ఆధ్యాత్మిక జగత్తులో. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అక్కడ. చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభీర్. ఎలాంటి ఆవులు ఉంటాయంట, ఇక్కడ మనకు వచ్చే పాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు, చిన్నపిల్లలకైతే అసలుకి తెలియదు. ఇంకొన్నాళ్ళు పోయేసరికి ఏమవుతుంది అంటే, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డైరీ నుంచి వస్తాయంటారు. పాలు ఆవు నుంచి వస్తాయని ఎవరికి తెలియదు, ఎందుకంటే వాడు ఆవు చూసి ఎన్నో రోజులైంది. కానీ వాడికి బాగా తెలుసు ఏమిటి, ప్యాకెట్లు వస్తా ఉన్నాయి కదా, రోజు ప్యాకెట్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి పాలు వస్తున్నాయి రా అని అంటే ప్యాకెట్ నుంచి వస్తాయనంటాడు వాడు, డైరీ ఫామ్ నుంచి వస్తాయంటాడు. నిజంగా పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆవుల నుంచి వస్తాయి. అక్కడ ఎలాంటి ఆవులు ఉన్నాయంట, సురభీర్. సురభీర్ ఏనంటే అమృతం కురిపించేటువంటి ఆవులు ఉన్నాయంట. ఆ పాలు కనుక తాగితే రోగాలు రావు, ఇక్కడ పాలు తాగితే రోగాలు వస్తున్నాయి మనకి, అక్కడ పాలు తాగితే రోగాలు రావు. రోగం అనేటువంటిది ఉండదు అక్కడ, అక్కడంతా కూడా అమృతమయమైనటువంటిది. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావ్రతేర్షు సురభీర్ అభిపాలయంతం. ఇంకా ఏమి చూస్తావు, అన్నిటికంటే చాలా చాలా గొప్ప విషయం ఏమిటి అక్కడ అనంటే, భగవంతుడు ఎంతో మంది లక్ష్మీదేవుల చేత ఆయన కొలవబడుతూ ఉంటాడు. లక్ష్మీ శత సహస్ర సంభ్రమ సేవ్యమానం. సంభ్రమాశ్చర్యాలకు గురవుతామంటే మనం అక్కడికి వెళ్ళామంటే ఎందుకంత సంభ్రమాశ్చర్యాలకు గురవుతాం? అక్కడ ఎంతో మంది లక్ష్మీదేవులు భగవంతుని సేవ చేస్తూ ఉన్నారంట. అలాంటి ప్రదేశానికి వెళ్తున్నాం మనం. సో ఈ రకంగా మనకి ఈ యొక్క స్పిరిచువల్ వరల్డ్ లేదా ఆధ్యాత్మిక జగత్తు ఇవన్నిటితో కూడుకొని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏమిటి? ఈ భౌతికమైనటువంటి విషయాల మీద మనం ఆపేక్ష పెంచుకోకూడదు. భౌతికమైనటువంటి విషయాల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా వదులుకోవాలి. ఎలా వదులుకోవాలంటున్నారు? ఊరికనే వదిలేయడం కాదు, మానసికంగా చైతన్యం పరంగా వదులుకోవాలి. మన చైతన్యం నుంచి దాన్ని తీసివేసేయాలి. మామూలుగా మనం వాటితో ఉంటే ఉండొచ్చు. ప్రభుపాదులు వారు ఇక్కడ అదే చెప్తున్నారు మనకి. కొంతమంది డివోటీస్ ఉంటారు, ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చూడడానికి మాత్రం గృహస్థ డివోటీస్, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉంటారు, కానీ వాళ్ళకి ఏమాత్రం ఫ్యామిలీ మీద అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఎవరి మీద ఉంటుంది? కృష్ణుడి మీద ఉంటుంది. కానీ చూడడానికి ఎలా కనిపిస్తారు వాళ్ళు? వాళ్ళు కూడా మనలాగే ఉంటున్నట్టు అనిపిస్తారు. మనకేమిటి అని అంటే మనకి ఫ్యామిలీ అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఫ్యామిలీ అంటే అటాచ్మెంట్ ఉండదు, బాధ్యత ఉంటుంది. అటాచ్మెంట్ లేదు కదా అని చెప్పేసి వాళ్ళని ఊరికనే గాలికి వదిలేరు. బాధ్యత అనేది ఉంటుంది, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని కూడా సమకూరుస్తారని చేస్తారు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారనంటే కృష్ణుణ్ణి సంతోషింపజేయడం కోసం చేస్తారు. నా భార్య గారికి సరైనటువంటి అవకాశాలు కల్పిస్తే ఆమె నాకు ఎన్నో రకాలైనటువంటి సుఖాలను ఇస్తుందనో, లేకపోతే పిల్లలకు కావాల్సినటువంటివి అన్ని సమకూరిస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి గెంతులేస్తారు, పప్పా పప్పా అంటారు లేదా నానా నానా అంటారు. దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి ఆనందపడిపోతానని చెప్పేసి చేయరు వీళ్ళు. వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు? కృష్ణుణ్ణి సంతోషం చేయడం కోసం ఇవన్నీ కూడా చేస్తారు. అప్పుడు దీన్ని ఏమంటున్నారు, అలాంటి వాళ్ళని ఏమంటారు, వాళ్ళు నిజమైనటువంటి సన్యాసులు. సన్యాసులు అంటే కేవలం దండం పుచ్చుకొని ఈ యొక్క కాషాయ వస్త్రాలు వేసుకునేటువంటి వాళ్ళే కాదు సన్యాసులు. నిజమైనటువంటి సన్యాసి ఎవడు? కర్మ ఫలాల్ని త్యజించగలిగినటువంటి వాడు. కర్మను త్యజించేటువంటి వాడిని సన్యాసంలే. కర్మను త్యజించడం ఏముంది? వదిలేయవచ్చు. ఇంట్లో కనుక ప్రాబ్లం వస్తే మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. ఏమిటది, ఇంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే వాడు ఏం చేస్తాడు? భార్యతో అంటాడు నేను సన్యాసం తీసేసుకుంటానంటాడు. అంటే సన్యాసం అంటే ఏమిటో చవక్ కాదు. నిజమైనటువంటి సన్యాసం అంటే ఏమిటి? కర్మ ఫలాల్ని త్యాగం చేయడం, అది నిజమైనటువంటి సన్యాసం. ఏదో బాధలు ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఏ సన్యాసుల్లో కలిసిపోయి ఒక కాషాయ వస్త్రం వేసుకుని దండం పుట్టుకొని తర్వాత ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఇంట్లో ప్రేమ పుట్టుకొచ్చి అవన్నీ కూడా వదిలేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేయడం కాదు, అది కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే ఏమిటి? కర్మఫలాన్ని త్యాగం చేయడం అనేటువంటిది నిజమైనటువంటి సన్యాసం. అది ఎవరైతే చేస్తారో గృహస్థాశ్రమంలో కూడా ఉండి కూడా అది చేయొచ్చు. అది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని నిజమైనటువంటి సన్యాసులు అన్నారు. అది చేయాలి అని అంటే మనం ఉండేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కృష్ణుని మీదే లగ్నం, మనసుని లగ్నం చేసేటట్టుగా మనం మన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. దాన్ని ఆ రకంగా సమకూర్చుకోవాలి, సదుపాయాన్ని సమకూర్చుకోవాలి. ఎప్పుడు కూడా కృష్ణుని మీద లగ్నం చేసేటట్టుగా మన అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవాలి. మనం ఎలా అయితే కంఫర్టబుల్గా లైఫ్లో ఉండాలి అని అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, డబుల్ కాట్ మంచం కొనుక్కుంటాం, ఇది కొనుక్కుంటాం, అది కొనుక్కుంటాం, అన్ని రకాలైనటువంటి కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? ఇవన్నీ కూడాను జీవితంలో ఆనందంగా ఉండాలనుకుని కొనుక్కుంటాం. కానీ వీటి వల్ల వచ్చేటువంటి అనర్థం ఏమిటి అని అంటే వాటి మీద మనకి ఆపేక్ష పెరిగిపోతుంది, కృష్ణుడి మీద ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, కృష్ణుడి మీద ఆసక్తి కలిగేటువంటివి పెట్టుకోవాలి మన ఇంట్లో. కృష్ణుడి మీద ఆసక్తి కలిగేటువంటివి ఏమిటి? శ్రీల ప్రభుపాదులు వారి పుస్తకాలు పెట్టుకోవాలి, శ్రీల ప్రభుపాదులు వారి యొక్క పిక్చర్ పెట్టుకోవాలి, గురువుల యొక్క పిక్చర్, గురు పరంపర పిక్చర్ పెట్టుకోవాలి, కృష్ణుడి యొక్క పిక్చర్ పెట్టుకోవాలి. వీలుంటే మనం విగ్రహాలని మనం ఆరాధించాలి, వారికి సరైనటువంటి భోగాన్ని సమర్పించాలి, ప్రసాదం స్వీకరించాలి. ఈ రకంగా ఇలాంటి పనులన్నీ, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చుకోవాలి. అప్పుడేమవుతుంది, మనం ఇంట్లోకి వెళ్ళిన వెంటనే వైకుంఠంలా ఉండాలి మనకి, ఏదో నరకానికి వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు మనకి. ప్రస్తుతం మనం ఇంట్లోకి వెళ్తే చాలు, మనకేమనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఈ రకంగా ఈ సౌకర్యాలన్నీ కూడా ఏర్పరచుకోవాలి. అప్పుడు మనం కృష్ణుని ఎప్పుడు కూడాను, అప్పుడు మనం ఇల్లు వదలాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మనం ఇల్లు ఎందుకు వదిలేయాలనుకుంటున్నాం? ఇల్లు నరకంలో ఉంది కాబట్టి ఇల్లు వదిలేయాలనుకుంటున్నాం. కానీ నరకం అక్కడ ఇంట్లో లేదు, నరకం ఎక్కడుంది? మనసులో ఉంది నరకం. కాబట్టి ఎక్కడికెళ్ళినా నరకం మనతో పాటు వస్తుంది. కాబట్టి ఈ యొక్క చైతన్యం పరంగా చైతన్యంలో మార్పు రావాలి, మనందరి చైతన్యంలో మార్పు రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడికెళ్ళినా కూడా వైకుంఠమే కనబడుతుంది. అప్పుడు ఎక్కడైనా సరే మనం భగవంతుడి యొక్క సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాడిని నిజమైనటువంటి సన్యాసి అన్నారు. ఒకసారి ఇద్దరు బ్రహ్మచారులు వెళ్తూ ఉన్నారంట. ఆ ఇద్దరు బ్రహ్మచారులు వెళ్తూ ఉంటే అక్కడ ఒక దగ్గరలో ఒక నుయ్య ఉంది. ఆ నూతిలో ఒక యువతి దూకబోతూ ఉందన్నమాట. ఆమె గట్టెక్కి దూకబోతూ ఉంది. ఇందులో ఒకనొక బ్రహ్మచారి ఏం చేస్తాడు, పరిగెట్టు పరిగెట్టుకుని వెళ్ళి ఆమెని ఆ దూకే ప్రయత్నం నుంచి ఆపి కాపాడాడు. కాపాడి ఆమెకు బుద్ధి చెప్పి జీవితం ఇలా వృధా చేసుకోకూడదమ్మా, జీవితం అనేటువంటిది భగవంతుడి కోసం జీవించాలి, బాధలు వచ్చాయని చెప్పేసి మనం ఆత్మహత్య చేసుకోకూడదు అని చెప్పి ఆమెకి బోధ చేసి ఆమెని ఆ కూపం నుంచి లాగి బయటపడేశాడు. ఇలా 3 రోజులు గడిచినాయి. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. వెంటనే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు బ్రహ్మచారులు వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజులు వెళ్ళిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత ఈ 2వ బ్రహ్మచారి మొదటి బ్రహ్మచారితో అన్నాడంట, నువ్వు అసలుకి ఆమెని ఆడవాళ్ళని టచ్ చేయడం మంచిది కాదు కదా అని అన్నాడు. అప్పుడు మొదటి బ్రహ్మచారి అన్నాడు, నేనేమో 1 నిమిషమే టచ్ చేశాను, నువ్వు 3 రోజులు టచ్ చేస్తా ఉన్నావు నువ్వు అని అన్నాడు. అంటే వీడికి 3 రోజులు మెడిటేషన్ అంతా ఏమిటి, ఆమెను పట్టుకున్నాడు. ఈయన నిజంగా రక్షించినటువంటి వాడు ఏం చేశాడు, ఎప్పుడైతే పట్టుకొని వెనక్కి తీసేస్తాడో అప్పుడే ఆయన వదిలేసుకున్నాడు, అంతే అయిపోయింది. కానీ వీడు 3 రోజులు అదే ఆలోచన. అప్పుడు ఈయన ఏమన్నాడు, నేనైతే 1 నిమిషం మోసాను, నువ్వు 3 రోజులు మోసావామని అని చెప్పేసి అన్నాడు. సో ఈ రకంగా మనం ఏం చేస్తామనంటే, కొంతమంది సన్యాసులు ఉంటారు, వాళ్ళు వేసుకోవడానికి మాత్రం డ్రెస్ చేసుకుంటారు, కానీ ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది, ధనం మీద, తర్వాత సుందరి మీద ఉంటుంది, వీటి మీద ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన అంతా, ఏ రకంగా డబ్బు సంపాదించాలా ఈ యొక్క డ్రెస్తో అని చెప్పేసి. సో ఇక్కడ శాస్త్రం ఏముంటుంది, వాడిని త్యాగి అనరు లేదా సన్యాసి అనరు, వీడు నిజమైనటువంటి సన్యాసి. అంటే అన్ని సౌకర్యాలతో ఉంటూ కూడా వాటి మీద ఆపేక్ష లేనటువంటి వాడు నిజమైనటువంటి సన్యాసి. ఇలాంటివి మనకి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ యొక్క శ్రీ రామానుజాచార్యులు వారి యొక్క ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన గృహస్థుడు, ఆయనేమో తన భార్యతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడనమాట. అయితే రామానుజాచార్యులు వారికి ఎంతో మంది సన్యాస శిష్యులు కూడా ఉన్నారు. ఆయనకి గృహస్థ శిష్యులు ఉన్నారు, సన్యాస శిష్యులు కూడా ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఒకసారి ఏమైంది అంటే, ఈ యొక్క సన్యాసి శిష్యులు వాళ్ళ వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి, వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు, ఏదో చిన్న వాళ్ళ కోపీలను ఆరేసుకునేటప్పుడు ఒకటి కోపిని ఇంకోటి ఎవడో తీసేసుకున్నాడంట, లేదా గంచా వేరే ఒకటి ఇంకోటి తీసేసుకున్నాడంటే, దానికి సన్యాసులు ఇద్దరు కూడాను పిలకలు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ మ్యాటర్ కాస్త ఎవరి దగ్గరికి వెళ్ళింది, రామానుజాచార్య దగ్గరికి వెళ్ళింది. అరే వీళ్ళు ఇంత చిన్న విషయాలకే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, సన్యాసి దండం పెట్టుకుని వీళ్ళు ఇంత చిన్న విషయాలకి కొట్లాడుకుంటున్నారు, వీళ్ళకి నిజమైనటువంటి సన్యాసం అంటే ఏమిటో చూపించాలి అని చెప్పేసి రామానుజాచార్యులు ఏమన్నారంటే, ఈరోజు సాయంత్రం నైట్ ఈరోజు రాత్రి మీరు ఫలానా గృహస్థ డివోటీ దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళేటప్పుడు మీలో కొంతమంది దొంగల వేషం వేసుకుని వెళ్ళండి, మరికొంతమంది ఇంటి బయట నుంచి చూస్తూ ఉండండి అంతను. దొంగల వేషం వేసుకునే వాళ్ళు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడాను దొంగతనం చేసి రండి అని అన్నాడు. అప్పుడేమైంది, ఈ సన్యాసుల్లో కొంతమంది ఏమో దొంగల వేషం వేసుకున్నారు, మరికొంతమంది మారు వేషాల్లో బయట నుంచి చూస్తున్నారు ఏం జరుగుతుందని. అర్ధరాత్రి అయ్యేసరికి వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఎవరింటికి, గృహస్థ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. కానీ అక్కడ ఏమైంది అని అంటే, ఆ గృహస్థ వాళ్ళ ఇంట్లో కేవలం మాతాజీ ఉంది, ఆయన ప్రభుజీ లేడాయన, ఆయనేమో అక్కడికో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు. సో ఆమె కూడాను చాలా ఆమె మంచం మీద ఆమె నిద్రిస్తూ ఉంది. అయితే ఈ దొంగ రూపంలో ఉండేటువంటి సన్యాసులు వాళ్ళ లోనకొచ్చి మొత్తం బీరువాల్లో ఉండేటువంటి అన్నీ కూడా సర్దేశారు, మొత్తం తీసేసుకున్నారు. చివరికి మిగిలింది ఏమిటి అని అంటే, ఆమె వేసుకునేటువంటి బంగారం. ఇంతకుముందు మాతాజీస్ వాళ్ళు ఎక్కువ బంగారం వేసుకునేటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా వాళ్ళు అలంకరణ చేసుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు అలంకరణ ఏమిటి అంటే, అంత రోల్డ్ గోల్డ్ అలంకరణ. ఇప్పుడు ఎంత విప్పుకుంటే అంత అలంకరణ. ఇప్పుడు జడమే వేసుకోరు, కురులు విప్పేసుకుంటారు, ముక్కు ముక్కెరలు పెట్టుకోరు, ఇవి పెట్టుకోరు, యూనో ఏంటివి దుద్దులు అంటారు, దుద్దులు పెట్టుకు, ఇవేం పెట్టుకుంటే ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు అన్ని ఏమిటంటే ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత మంచిది, ఏమి పెట్టుకోకపోతే అంత మంచిది. అలాంటి స్థితికి వచ్చింది మన పరిస్థితి, అలాంటి స్థితికి వచ్చింది. సో ఇంతకుముందు ఏమిటంటే భార్య అనేటువంటిది ఎప్పుడు కూడా భర్త యొక్క ఆనందం కోసం చాలా పరిశుభ్రంగా ఉండాలి, అన్ని రకాలైనటువంటి ఆభరణాలతో నిండుగా ఉండాలి, అప్పుడు భర్తకి అది ఆనందం కలుగుతుంది. అది శాస్త్రం యొక్క రూల్ కూడా అన్నది. సో ఈ రకంగా ఈ మాతాజీ ఏం చేసింది, అన్ని కూడా బంగారు ఆభరణాలు ఆమె ధరించి నిద్రిస్తూ ఉందంట. సో నిద్రిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా మొత్తం ఇంట్లో ఉండేటువంటిది అంతా కూడా సోదా చేసి తీసేసుకున్నారు. ఇక మిగిలిందల్లా ఏమిటంటే ఈమె ఒంటి మీద ఉండేటువంటి బంగారం. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ దొంగ రూపంలో ఉండేటువంటి ఒక సన్యాసులు ఏం చేస్తారంట, ఆమె ఒకవైపు ఇలా పడుకుందంట. ఇలా అయితే ఒకవైపు ఇలా పడుకుంటే రెండో వైపున ఉండేటువంటి బంగారం అంతా కూడా తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత ఇంకా ఏమీ దొరకలేదు కాబట్టి ఇంకా ఉన్నదంతా తీసేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రామానుజాచార్యుల వారికి ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. కానీ తర్వాత రోజు మళ్ళీ రామానుజాచార్యులు పంపించారు వాళ్ళని. తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళకి అర్థం కాలే ఎందుకు రామానుజాచార్యులు వాళ్ళని వాపసు పంపించారు. సో వీళ్ళందరూ వెనక్కి వచ్చేసరికి ఏ ఇంట్లో డిస్కషన్ నడుస్తుందంట, ఎవరెవరికి మధ్య, భర్తకి భార్యకి మధ్య. భర్త లేడు కదా రాత్రి, పొద్దున్న వచ్చేసరికి భర్త మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసి భార్యని చూసేసరికి ఆయనకి చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటంటే ఒకవైపే ఆమెకి బంగారు ఆభరణాలు ఉన్నాయి, మిగిలిన వైపు బంగారు ఆభరణాలు లేవు. సో భార్యనేమో అడిగాడు, ఏమైంది అంటే ఆమె సమాధానం ఏం చెప్పింది, రాత్రి మన గురువు గారి శిష్యులు కొంతమంది వచ్చారు దొంగల రూపంలో. పాపం వాళ్ళు ఎందుకు దొంగల రూపంలో వచ్చారో కష్టపడి, వాళ్లే మామూలుగా డైరెక్ట్గా వచ్చి ఉంటే అన్ని ఇచ్చిండే దాన్ని, కానీ వాళ్ళు దొంగల రూపంలో వచ్చారు, పాపం ఆశ్రమంలో ఎంత అవసరం పడిందో ఏమో, అందుకే మన ఇంట్లో ఉండే బంగారం అంతా కూడా నన్ను తీసుకెళ్లిపోయారు. మరి అది సరే బాగానే ఉంది, మరి నీ ఒంటి మీద బంగారం హాఫే ఉంది, సగమే ఉంది, మిగిలిన సగం ఎందుకు లేదు అని. ఏమి లేదు, నేను ఇలా పడుకున్నాను ఒకవైపు, సో ఈ వైపు ఉండేటువంటి బంగారం అంతా కూడా తీసుకున్నారు, ఒకవేళ కదిలితే అన్ని అక్కడ పడేసి పారిపోతారని చెప్పి నేను కదలలేదు, తీసుకెళ్లాల్సింది కూడా తీసుకెళ్లకుండా భయపడి పారిపోతారని నేను కదలలేదు అని అన్నాడంట. అంటే ఈయన భర్త ఏమన్నాడు భార్యతో, మరి మొత్తం బంగారం ఇచ్చేయపోయాల్సింది కదా అని అన్నాడు. భార్య దానికి ఏం సమాధానం చెప్పింది, నేను కదిలితే వాళ్ళు ఉన్నది కూడా తీసుకోకుండా పారిపోతారని నేను కదలలేదన్నంట. అప్పుడు ఈ సన్యాసులందరూ కూడాను అవాక్కైపోయారు, వీళ్ళు నిజమైనటువంటి సన్యాసులు, వీళ్ళకి ఏమాత్రం బంగారం మీద కానీ దేని మీద ఏమాత్రం ఆపేక్ష లేదు. చివరికి ఆమె భార్య అంతా ఎంత త్యాగమూర్తి అని అంటే, కదిలితే వీళ్ళు పారిపోతారేమో అని ఆమె కదలన కూడా లేదు. సో సన్యాసం అంటే ఇది, అంతేగాని ఏదో కట్టి చేత పట్టుకుని లేదా వస్త్రాలు ధరించినంత మాత్రాన్ని సన్యాసి కాలేరు. ఇంకోటి శాస్త్రం ఏముంటుంది, అసలు ఈ ముక్కు మూసుకొని జపం చేసుకునే వాళ్ళందరూ దొంగ సన్యాసులు, చాలా చాలా గ్యారంటీడ్గా దొంగ సన్యాసులు వాళ్ళు. ఏమీ చేయకుండా ఊరికనే ఒక దగ్గర కూర్చొని ఇలా రెండు కాళ్ళు మడం వేసుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు చాలా మటుకు కలియుగంలో వాళ్ళు 99.9% దొంగలే. ఎందుకనంటే శాస్త్రం భగవద్గీతలో కృష్ణ ఏమంటాడంటే, అసలు అలా కుదరదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠంతి అకర్మకృత్, అంటే కర్మ చేయకుండా లేదా పని చేయకుండా ఎవరు కూడా ఉండలేరంట. అలా ఎంతసేపు ఉండగలరు, ఉండలేరు. వాడు ఇలా కూర్చునే ఉంటాడు కానీ మైండ్లో మాత్రం బోల్డ్ అని తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అది అసత్యమైనటువంటి ప్రచారం అనమాట. నేను చాలా గొప్ప సన్యాసిని చెప్పుకోవడం కానీ మనసులో మాత్రం చాలా విషయాలన్నీ కూడా మనసులో తిరుగుతున్నాయన్నమాట. సో ఈ రకంగా మనకి శాస్త్రం భగవద్గీతలో ఏమని చెప్తున్నారు, నహి కశ్చిత్ క్షణమపి, ఒక క్షణం కూడా ఉండలేవు. ఏం చేయకుండా, అకర్మకృత్, కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేవు. ఎప్పుడు కూడా చాలా మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. కాబట్టి ఆ చేసేటువంటి కర్మ ఎవరికోసం చేస్తే బెటర్, ఎలాగో కర్మ చేయాలి తప్పదు. కాబట్టి ఆ కర్మ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ ఫలాన్ని ఎవరికి అర్పించాలి, కృష్ణుడికి అర్పించాలి. ఆ రకంగా అర్పించడం వల్ల ఏమవుతుంది? కర్మ చేయనట్టే లెక్క. ఎందుకంటే కర్మ చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని ఎప్పుడైతే కృష్ణుడికి అర్పిస్తున్నావో అది దేనికి సమానం అవుతుంది? కర్మ చేయనట్టే లెక్క. అంతేగాని ఇక్కడ ఊరికనే కర్మ చేయకుండా మనస్సుతో మాత్రం ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటే అది సన్యాసం లేదా త్యాగం అనిపించుకోదు. మీ అందరూ కూడా వినే ఉంటారు ఇంతకుముందు ఒక ఇలాంటి చిన్న స్టోరీయే. ఒక ఆయనేమో ఇలాంటి సన్యాసియే, ఎప్పుడు కూడాను రోజు జపం తపం చేసుకుంటూ ఉండేవాడు, పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఎలా, ఆయన ఇంటి దగ్గర ఒక వ్యభిచారిణి ఉండేటువంటిది. ఆ వ్యభిచారిణి దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తూ ఉండేవాళ్ళు. సో ఈయన ఏం చేసేవాడు, రోజు జపం తపం చేసుకునేటప్పుడు ఎవరెవరు వస్తున్నారా, ఎప్పుడెప్పుడు వస్తున్నారా అన్ని కూడా చూసేటువంటి వాడు. ఆమె ఎప్పుడు కూడా అన్న, పాపం నేను అదృష్టవంతురాలని, ఈయన ఎదురుగా నాకు ఇల్లు దొరికింది, ఈయనేమో రోజు జపం తపం చేసుకుంటున్నాడు, టైంకి అన్ని రకాలైనటువంటి దేవుడికి సపర్యలు చేస్తున్నాడని ఆమె ఎప్పుడు కూడాను ఆలోచించేదంట. చివరికి ఇద్దరు చచ్చిపోయాక ఎవరు ఎక్కడికి వెళ్లారో మళ్ళీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెమో స్వర్గానికి వెళ్ళింది, ఈయనేమో నరకానికి వెళ్ళాడు. ఎందుకు? చేసేవి మాత్రం కర్మలే గాని మనసు ఎక్కడుంది? ప్రాస్టిట్యూట్ మీద ఉంది, మనసు వ్యభిచారణ మీద ఉంది. ఆమె చేసేది వ్యభిచారం కానీ ఆ మనసు ఎక్కడుంది? దైవ కార్యకలాపాల మీద ఉందన్నమాట. ఈ రకంగా మనం కూడాను ఎలా చేస్తూ ఉంటామనంటే ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, ఇలాంటి దైవ కార్యాలకు వస్తూ ఉంటాం, పాల్గొంటూ ఉంటాం, కానీ మన మనసు ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి పూర్తి ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏముంటుంది, నీకు పూర్తి ఫలితం కావాలి అని అంటే మనస్సును పూర్తిగా కేంద్రీకరించు. ఎవరి మీద? కృష్ణుని మీద, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాల మీద, కృష్ణుడి యొక్క నామం మీద, కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత మీద పూర్తిగా కేంద్రీకరించు. ఒకవేళ కేంద్రీకరించకపోతే ఇక్కడికి నువ్వు వచ్చినటువంటి ప్రయోజనమే వేస్ట్ అయిపోతుంది. మన ఇక్కడ ఎందుకు వస్తాం? భగవద్గీత ప్రవచనాన్ని వినడానికి వస్తాం. వచ్చి నిద్రపోతే ఉపయోగం ఏముంది? ఇక్కడ వచ్చి నిద్రపోతే ఉపయోగం ఉంది. కూర్చుని జాగ్రత్తగా, సరే అర్థమైందో లేదో వేరే విషయం, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. కూర్చొని పూర్తిగా శ్రద్ధగా వింటే కనీసం కొద్దిగానే ఎక్కింది అనుకోండి, అది మన యొక్క జీవితాన్ని రక్షించేస్తుంది, కొద్దిగా ఎక్కినా కూడా. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, నాకు ఏమీ పని లేదు కాబట్టి ఇక్కడికి వస్తాను, కూర్చుంటాను, నాతో పాటు ఇంకొక సన్నాసి ఉంటే వాడితో నేను విషయాలు మాట్లాడుకుంటాను అని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. సో అలాంటి విషయాలకు మనం రాకూడదు. మనం వచ్చాము అని అంటే పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి. పర్పస్ ఏమిటి? భగవంతుడి గురించి తెలుసుకోవాలి, మనస్సును పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకరించాలి. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు, అలాంటి వాడు సన్యాసి. అప్పుడు అలాంటి వాడు ఎక్కడున్నప్పటికీ కూడా పర్వాలేదు. యుధిష్ఠర్ మహారాజు ఎంతో పెద్ద రాజ్యాన్ని కలిగి ఉన్నాడు, కానీ దాన్ని విడిచేయాల్సి వచ్చేటప్పటికి మాత్రం ఏ రకంగానూ ఆయన దాని మీద ఆసక్తి పెంచుకోలేదు. యుధిష్ఠర్ మహారాజుకి ఎంత రాజ్యం ఉంది, ఎంతో మంది దేవతలు వచ్చి ఆయన్నేమో కొనియాడారు యుధిష్ఠర్ మహారాజుని. అంత గొప్ప రాజ్యం ఉంది యుధిష్ఠర్ మహారాజుకి. ఆయన ఇలా సిగ్నల్ ఇస్తే చాలు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి రాజులందరూ కూడా ఆయనకి శరణాగతి పొందారు. ప్రపంచంలో ఉండేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. పోని తనకేమైనా తనతో పోటీ పడే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎవరూ లేరు. తన దగ్గర ఉండేటువంటి తన తమ్ముళ్ళు కూడా ఎలాంటి గొప్పవాళ్ళు అంటే వాళ్ళు అన్నమాట అసలుకి జవదాటరు. ఈ రోజుల్లో వేరే విషయం, అన్నలో ఆస్తి పంచుకునేటప్పుడు ఇద్దరు కూడా పీకలు పుచ్చుకుంటారు, అది కూడా 1000 రూపాయలకు లేదా 500 రూపాయలకి వాళ్ళు పీకలు తీసుకునేటువంటి రకం ఈ రోజు అన్నదమ్ములు. కానీ యుధిష్ఠిర మహారాజుకు ఆ ప్రాబ్లం లేదు. ఆయనకు ఉండేటువంటి తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళని అంటే ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భార్య ఎంతో పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది, సేవాభావం కలిగినటువంటి హృదయం కలిగినటువంటిది. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంత పెద్ద రాజ్యం ఉంది, అయినప్పటికీ కూడాను ఆయన తృణప్రాయంగా విడిచిపెట్టేశాడు. ఎప్పుడు ఎప్పుడు విడిచిపెట్టేశాడు? గ్యాంబ్లింగ్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కాదు, ముందే విడిచిపెట్టేశాడు మానసికంగా. ఆయన మనందరం ఏమనుకుంటామనంటే ఓడిపోయాడు కాబట్టి విడిచిపెట్టక ఏం చేస్తాడు అనుకుంటాం, కానీ ఆయనకు ముందే తెలుసు ఆయనేమో ఈ యొక్క ఇంత రాజ్యంతో ఉండేటప్పుడు ఎప్పుడైతే ధృతరాష్ట్ర నుంచి మెసేజ్ వచ్చిందో యుధిష్ఠిర మహారాజుకి, ధృతరాష్ట్రుడు ఒక సేవకుడిని పంపించాడంట. దేనికి? మాతో కాస్త నువ్వు
జూదమాడు అని.
వెంటనే యుధిష్ఠిర మహారాజుకు అర్థమైపోయింది, నేను ఎందుకు జూదమాడమంటున్నాడు, ఈయన జూదమాదమంటున్నాడు ఎందుకునంటే నా దగ్గర ఉండేటువంటి రాజ్యాన్ని, నా దగ్గర ఉండేటువంటి ఆస్తిని అంతటిని కూడా తీసుకోవాలి, నేను ఇంక కోల్పోతానని ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఆయన ముందే ప్రిపేర్గా వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం అంతా కూడా వదిలేసుకున్నాడు, అంతా వదిలేసుకుని కేవలం భార్య తమ్ముళ్ళతో అడవుల్ని పట్టాడు. ఇక్కడ మనం ఎంతోమంది కోట్లాధిపతులు ఉంటారు, వాళ్ళు కూడా ఆస్తి కోల్పోతే జీవితంలో మొత్తం అంతా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఎంతోమంది మన పేపర్లో చూస్తుంటాం అప్పుడప్పుడు, అప్పులున్నాయని చెప్పేసి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సన్యాసి అని అంటే అలాంటి వాడు సన్యాసి. ఎవరు? యుధిష్ఠిర మహారాజు అంటే సన్యాసి, గొప్ప సన్యాసి. అలాగే పరీక్షిత్ మహారాజు మహా గొప్ప సన్యాసి. టైం వచ్చింది పరీక్షిత్ మహారాజుకి, వెంటనే మొత్తం అన్ని వదిలేసుకున్నాడు. భరత్ మహారాజు ఆయన మహా గొప్ప సన్యాసి. భరత్ మహారాజు మొత్తం భూమండలాన్ని అంతటినీ కూడా పాలించారంట. భరత్ మహారాజు పాలించిన తర్వాత ఆయన భగవంతుని చేరుకోవాలనేటువంటి కోరిక ఎప్పుడైతే కలిగిందో వెంటనే తన దగ్గర ఉండేటువంటి రాజ్యాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టాడు. శ్రీమద్ భాగవతంలో రాస్తుంది ఆయన ఎలా విడిచిపెట్టాడో తెలుసా? మనమైతే కాస్త విడిచిపెడతాం, మనసు మాత్రం లాగుతూనే ఉంటుంది. డొనేషన్ ఇచ్చే ముందు ముందే ఆలోచిస్తాం, అదే ఎందుకు ఇచ్చేశానని బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన ఏం ఎలా విడిచిపెట్టాడంట తన రాజ్యాన్ని అంతటినీ? మనం టాయిలెట్కి వెళ్తే ఇక్కడ ఏదో వదిలేసామని బాధపడం, టాయిలెట్ నుంచి బయటకు వస్తే ఎంతో ఫ్రీగా ఫీల్ అవుతాం. ఏదో విలువైనటువంటి ఏదో టాయిలెట్లో మర్చిపోయామని అనుకోం. అంటే అశుద్ధంతో పోల్చాడు ఆయన తన దగ్గర ఉండేటువంటి సంపదను అంతటిని కూడా. అంటే మనం టాయిలెట్లో అశుద్ధాన్ని ఎలా అయితే విడిచిపెడతామో అలా తన రాజ్యాన్ని అన్నిటినీ కూడా ఆయన విడిచిపెట్టాడు. వాడు నిజమైనటువంటి త్యాగి అంటే. అంతేగాని ఏది చేతకాక ఏమి చేతకాకపోతే సన్యాసి అయిపోయానంటారు సరే, అలాంటి వాడిని త్యాగి అనరు. కాబట్టి ఇక్కడ త్యాగం అనేటువంటిది ఏమిటి, సన్యాసం అనేటువంటిది ఏమిటి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ భౌతిక ప్రపంచం మీద, భౌతిక శరీరం మీద, ఈ యొక్క కుటుంబం మీద ఆపేక్ష ఎవరైతే పెంచుకుంటారో చివరికి ఏమవుతుంది, చచ్చేటప్పుడు అన్ని గుర్తుకొచ్చేవివే, కృష్ణుడు గుర్తుకు రాడు. ఫలాన్ని చేయలేదే అని ఊరికనే వీడు యాంగ్జైటీకి లోనవుతూ ఉంటాడంట. చివరికి ఎమ్మబట్లు వస్తారు, వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు కూడా, తీసుకెళ్తా ఉన్నప్పుడు కూడా నుండు నాకు ఇంకా పని ఉంది అని అంటాడు. సో ఈ రకంగా ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఈ భౌతికమైనటువంటి విషయాల మీద ఆపేక్ష ఎవరికైతే ఉండదో వాళ్ళు నిజమైనటువంటి సన్యాసులు. దానికి ట్రైనింగ్ కావాలి, మొదటి నుంచి ట్రైనింగ్ కావాలి, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఏమిటి, మొట్టమొదటి ట్రైనింగ్ ఏమిటి అని అంటే, విండం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ నవ విధమైనటువంటి భక్తి ద్వారా మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏమిటి, శ్రవణం. భగవంతుడి యొక్క విషయాల గురించి మనం వినాలి, సాధువుల దగ్గర నుంచి మనం వినాలి. ఎప్పుడైతే మనం వింటామో మనలో కూడాను ఆ యొక్క త్యాగ బుద్ధి అనేటువంటిది వస్తుంది, మనలో కూడాను ఈ యొక్క అన్నింటినీ త్యజించాలి అనేటువంటి కోరిక అనేటువంటిది మనలో కూడా కలుగుతుంది అన్నమాట. కానీ మనకి ఎలాంటివి ఇంట్రెస్ట్ అని అంటే, మనకు కొన్నిసార్లు భాగవత కథలు ఇవేవి అదు అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, ఏమీ విడిచిపెట్టక్కర్లేదు, మీరు వచ్చి ఇక్కడ వినండి చాలు అంతే, ఏమి విడిచిపెట్టక్కర్లేదు. సో వీళ్ళు ఎవరితో సమానం అంటే, మోడర్న్ డాక్టర్స్ ఉన్నారు సార్, ఆధునిక యుగంలో డాక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏమంటాడు, నువ్వు ఉపవాసం ఏమి ఉండక్కల పనిలేదు, ఏది కావాలంటే తినేసే, నేను మందిస్తానది వేసేసుకో. నిజమైనటువంటి డాక్టర్ అంటే ఏం చెప్తాడు, నాయన మందుతో పాటు పథ్యం కూడా నువ్వు పాటించాలి అంటాడు. పలాని తినకూడదు, అలా తింటే నీ యొక్క జబ్బు పెరుగుతుంది, పలాని తింటే జబ్బు తగ్గుతుంది, ఇవన్నీ కూడా ఆయన మనకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. సో ఈ రోజుల్లో ఈ స్వామీజీలందరూ కూడా ఏమంటారు, నువ్వు ఏ దేవుడినైనా నమ్ము పర్వాలేదు, నమ్మకం ఉండాలి అని అంటాడు. ఏ దేవుడిని నమ్మినా ఎలా, ఏ బండి ఎక్కినా కూడా న్యూఢిల్లీ వెళ్ళిపోతుందా, చార్మినార్ ఎక్స్ప్రెస్ వెళ్ళి ఎక్కి న్యూఢిల్లీ పోమంటే పోతుందా, చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుంది, మద్రాసు వెళ్తుంది అంతే. సో ఈ రకంగా మనల్ని మోసం చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ కూడాను. ఎందుకు మోసం చేస్తున్నారు, మనకేమైనా కండిషన్లు పెడితే వాళ్ళకి భయం, మనం రామేమో అని భయం. కాబట్టి వీళ్ళకి ఎవరికి కండిషన్లు పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేయండి, నాకు కావాల్సింది నేను వాళ్ళ దగ్గర నుంచి దండుకుంటానని, నాకు కావాల్సింది ఏంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు, వీళ్ళకి కావాల్సింది ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టకుండా ఉంటే చాలు వీళ్ళందరూ కూడా గొరిల్లా వస్తారు సో ఈ రకంగా మనందరం కూడాను ఇలాంటి స్వామీజీల దగ్గర నుంచి మోసపోతూ ఉంటాం. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఊరికనే మైకుల్లో చెప్తా ఉంటారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళానో లేదో నా యొక్క ఇవన్నీ కూడా పోయాయి, దుఃఖాలన్నీ కూడా పోయాయి, సుఖాలన్నీ కూడా నన్ను దొల్లుకుంటూ వచ్చేసాయి. వీడికి అది చెప్పడానికి వీడికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వీడికి చెప్తున్నాడు, ఇంకో 100 మంది గొర్రెలు వింటున్నాయి, అప్పుడు వాడు కూడా అట్రాక్ట్ అయిపోతాడు, ఓహో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయన్నమాట, బూడు దొరుకుతుంది లేకపోతే ఏమో బంగారు నాణాలు దొరుకుతాయి అని చెప్పి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, వాడి దగ్గరికి వెళ్తారు. సో ఈ రకంగా మనందరం కూడా మోసపోతూ ఉన్నాం అనమాట. ఎందుకనంటే మనందరికి సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ అంటే ఏమిటి, కృష్ణుణ్ణి నమ్ముకొని కృష్ణుడు ఏది చేసినా కూడా నా మంచికే చేస్తాడు అనేటువంటి భావన లేకపోవడం వల్ల మనం ఏమనుకుంటాం, కృష్ణుడు ఏదైనా మనకు కావాల్సింది ఇస్తే మంచివాడు కృష్ణుడు అంటాం, మనకు కనుక ఇష్టం లేని కనుక జరిగినట్లయితే వెంటనే ఏమంటాం మనం, దేవుడు ఇలా చేయడం మంచిది కాదు అని అంటాం. సో ఈ రకంగా అందుకే ఇప్పుడు ఈ గణేష్ పూజ ఈ పూజ ఇవన్నీ ఎందుకు చేస్తారు వాళ్ళు, మంచి అవకాశం వాళ్ళందరికీ ఇంద్రియాలన్నీ కూడా సంతృప్తిపరచుకోవడానికి మంచి అవకాశం, స్టేజ్ బాగా చక్కగా పెడతారు, తర్వాత డిస్కో డ్యాన్స్ పాటలు వేసుకుంటారు అక్కడ. అక్కడ నిజంగా గణేశుడు ఉంటాడో మరి ఎవడుంటాడో తెలియదు కానీ అది గణేశుడికి వినడానికి చాలా కష్టం అనిపిస్తుంది. డిస్కో డ్యాన్స్ పాటలు వేస్తూ ఉంటారు, సినిమా పాటలు వేస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు, సాల తాగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా ఏ పేరుతో, గణేశుడి పేరుతో చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, త్యాగం అనేటువంటి బుద్ధి రాదు మనకి, సన్యాసం అనేటువంటిది రాదు, విడిచిపెట్టాలి భౌతిక వాంఛలను విడిచిపెట్టాలనేటువంటి భావన మనకి కలదు. కాబట్టి శ్రీమద్ భాగవతం శ్రీమద్ భగవద్గీత విషయాల్లో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే కనీసం మనకి కనీసం ఈ ప్రపంచం అనేటువంటిది శాశ్వతం కాదు, ఈ యొక్క దేహం శాశ్వతం కాదు, కాబట్టి ఈ దేహాన్ని కేవలం దేహాన్ని మెయింటైన్ చేయడానికే నా జీవితాన్నంతటిని కూడా ఖర్చు పెట్టకూడదు, ఈ దేహంలో ఉండేటువంటి ఆత్మని నేను తృప్తిపరచాలి, కృష్ణుణ్ణి తృప్తిపరచాలి అనేటువంటి భావన మనలో కలుగుతుందన్నమాట. సో అది జీవితం యొక్క పరమార్థం. ఒకవేళ అది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనకే డైరెక్షన్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు కనుక చేసినట్లయితే ఏమవుతుంది, జీవితం కేవలం వృధా అయిపోతుంది. శాస్త్రం ఏం చెప్తుంది, మానుష జీవనం చాలా చాలా దుర్లభమైనటువంటి, మానవ జీవనం అందరికీ రాదు. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల రకాల జీవరాశులు, ఒక్కొక్క రకంలో అపరిమితమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అలాంటి జీవరాశుల్లో మనకి అన్నిటికంటే ఉన్నతమైనటువంటి మానవ జన్మ మనందరికీ కూడా వచ్చింది, చాలా విలువైనటువంటిది. ఈ విలువైనటువంటి మానవ జన్మను మనం వృధాగా కనుక ఖర్చు పెట్టేసినట్లయితే నెక్స్ట్ మళ్ళీ మానవ జన్మే వస్తుందనేమి నమ్మకం లేదు. ప్రభుపాదులు వారు ఈరోజు మార్నింగ్ క్లాస్లో చెప్తూ ఉన్నారు, ప్రభుపాదుల వారి యొక్క టేప్ వింటూ ఉన్నాము. ప్రభుపాదులు వారు ఏమన్నారు, కృష్ణుడు భగవద్గీతలో తథా దేహాంతర ప్రాప్తి అన్నారు, అంటే ఈ యొక్క శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకొక దేహం వస్తుంది అన్నారు, కానీ మానవ దేహమే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు. మానవ దేహమే ఖచ్చితంగా రావాలి అని అంటే మనం కొన్ని పనులు చేయాలి, కృష్ణుడికి సంతోషించబడే కృష్ణుడు సంతోషపడేటువంటి పనులు మనం చేయాలి. అవేమిటి, హరినామ సంకీర్తన, ఈ యొక్క భగవద్గీత చదవడం, సాధు సాంగత్యం చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటివి. ఇవి కాకుండా ఊరికనే నిరుపయోగమైనటువంటి పనులు కనుక చేస్తే మనకి ఈ యొక్క మానవ జీవనం వృధా అయిపోతుంది. ఈ యొక్క ఉపయోగకరమైనటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా మనకు కష్టం అనిపిస్తుంది. ఇనీషియల్ గా ప్రారంభంలో మనకు ఎలా అనిపిస్తుంది, అబ్బా ఇవన్నీ చేయాలా, పొద్దునే లేమంటారు వీళ్ళు, కేవలం ప్రసాదమే తినమంటారు, హరే కృష్ణ మంత్రమే జపం చేయమంటారు, ఇవన్నీ కొద్దిగా కష్టంగా అనిపిస్తాయి, కొద్దిగా ప్రారంభ దశలో కష్టంగా అనిపిస్తాయి. కానీ వీటిని చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే ఏమవుతుందంట, వీటి మీద చాలా ఆసక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, వీటి నుంచి మనకు ఎంతో సంతోషం కలుగుతుంది ఇవి చేయడం ద్వారా. ప్రభుపాదులు వారు దీనికి ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఏమిటి అంటే, ఎవరికైతే పచ్చకామరులతో వ్యాధితో బాధపడుతూ ఉంటాడో అలాంటి వాడికి మెడిసిన్ ఏమిటంట, షుగర్ కేన్ జ్యూస్, అంటే చెరుకు రసం దానికి మెడిసిన్ అంట. కానీ ప్రాబ్లం ఏమిటంటే, పచ్చకామరులతో బాధపడేటువంటి వాడికి కనుక చెరుకు రసం ఇచ్చావా, అది వాడికి తీపిగా అనిపించదు, ఎలా అనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది. చేదుగా ఉందని చెప్పేసి వాడు పడేశాడు అనుకోండి, వాడికి పచ్చకామరులు ఎప్పటికీ కూడా బాగా కాదు. చేదుగా ఉంటే ఉన్నదిలే తాగుదామని చెప్పేసి రోజు తాగడం మొదలు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది, స్లో స్లోగా ఏమవుతుందంట, వ్యాధి నయం అయిపోతుంది, ఈ యొక్క షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం యొక్క నిజమైనటువంటి ఆస్వాదన వాడికి తెలుస్తుంది, దాని యొక్క నిజమైన రుచి వాడికి తెలుస్తుంది. అబ్బా ఎంత బాగుంది, స్వీట్ గా ఉంది, చాలా రుచిగా ఉందని వాడికి తెలుస్తుంది. అదే రకంగా మనందరం కూడాను ఇవి వినడానికి కష్టం మనకి. అబ్బా ఎప్పుడు చెప్పేవో చెప్తూ ఉంటారండి వీళ్ళందరూ, రోజు జపం చేయమంటారు, ఇవన్నీ కూడా ఎవడు పడతాడండి, తొందరగా క్లాస్ ముగించేస్తే ప్రసాదంగా మేము రెడీ అయిపోతాం ప్రసాదానికి, ఎప్పుడు కూడా చెప్పేవే చెప్తూ ఉంటారు వీళ్ళకి, ఏం పని లేదు వీళ్ళకి అని కొద్ది కష్టం ఉంటది. కష్టమైనప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు అంత అనవసరంగాను గొంతు చిచ్చుకొని చెప్తున్నారు మనకి, మనందరి మీదనో వీళ్ళకి అభిమానం ఉందా లేదా, లేకపోతే ఎందుకు చెప్తారు ప్రభుపాదుల వారు 70 ఏళ్ళప్పుడు ఇవన్నీ చెప్పడానికి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది. కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా కష్టం అనిపించినా కూడా కాస్త దీన్ని పాటిస్తాను అని ఒక స్టెప్ ముందుకేసి ఎవరైతే పాటిస్తారో అప్పుడు దీంట్లో ఉండేటువంటి రుచి వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని కూర్చొని నిద్రపోయే వాళ్ళకి రుచి ఎప్పుడు కూడా తెలియదు, ఎప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ విన్నపం ఏమిటంటే అందరికి దీన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి. ఈ క్లాసులు ఊరికనే చెప్పట్లేదు, ఎందుకు చెప్తున్నారంటే మనం అవలంబించాలి మన జీవితంలో, పాటించాలి ఇవన్నీ కూడా మన జీవితంలో. ఇవేం పెద్ద కష్టమైనటువంటి విషయాలు కాదు, మనకేమో పెద్ద పెద్ద బండలు ఎత్తమని అనట్లేదు. మనకేమంటున్నారు, రోజు జపం చేయమంటున్నారు. జపం చేసావో లేదో వేరే వాళ్ళకి చెప్పు. నా మటుకు నేను జపం చేసుకుంటూ ఉంటే ఏమనిపిస్తుంది, కొన్నిసార్లు చేస్తాను కొన్నిసార్లు చేయను, ఎవరికి తెలియదు కాబట్టి మోసం చేసుకునే అవకాశం ఉంది. వేరే వాడు ఉన్నాడు అనుకోండి మనకి, ఏ జపం చేస్తున్నావో లేదా, మన సాధన షీట్ చూపించామనుకోండి వేరే వాళ్ళకి, మన బండారం అంతా కూడా బట్టబయలైపోతుంది. కాబట్టి మనం వేరే వాళ్ళని ఒక మనకంటే కాస్త ఆధ్యాత్మిక మార్గంలో కాస్త ఉన్నతంగా ఉండేటువంటి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను ఈ పనులు చేస్తున్నాను ఏమేమి చేయమంటావు అని చెప్పి మనం వాళ్ళ దగ్గర నుంచి శిక్షణ తీసుకోవాలన్నమాట. అంతేగాని మనకిష్టం వచ్చినట్టు మనం చేసామనుకోండి, అప్పుడు మనకి ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉండదు. అందుకే శిక్షణ చాలా ముఖ్యమైనటువంటిది. శిక్షణ అంటే ఏమిటి, మనం ఏమేమి చేస్తున్నాం ఏమేమి చేయట్లేదో వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి, తీసుకుని వాటిని మనం పాటించాలి. అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోతాం, లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. సో త్యాగం ఆ రకంగా వస్తుంది. సో అదే ఇక్కడ కృష్ణుడు ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు. నిజమైనటువంటి త్యాగం అంటే ఏమిటి, కర్మలేమీ విడిచిపెట్టాల్సినటువంటి పని లేదు. ఏం చేయాలి, కర్మ ఫలాల్ని త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే ఎవరికి ఇవ్వాలి, అది కృష్ణుడికి ఇవ్వాలి. అది నిజమైనటువంటి త్యాగం. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి?
హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ బుక్స్, శ్రీల ప్రభుపాద్ మూర్తి, డీటీస్ ప్లస్ ప్రసాదం ఆఫర్ చేయడం తీసుకోవడం, ఇలా కొన్ని విషయాలు చెప్పారు కదా, గృహాన్ని మనం వైకుంఠంగా మార్చుకోవడానికి, దయచేసి దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ గా చెప్పగలరు?
నాకు అర్థం కాలేదు ప్రశ్న, మళ్ళీ చెప్తారా?
గృహస్థ తన గృహాన్ని వైకుంఠంగా మార్చుకోవడానికి కొన్ని చెప్పారు కదా సూచనలు, శ్రీల ప్రభుపాద్ బుక్స్, శ్రీల ప్రభుపాద్ మూర్తి, కొంచెం విగ్రహ ఆరాధన, ప్రసాదం ఆఫర్ చేయడం, భోగ ఆఫర్ చేయడం, ప్రసాదం తీసుకోవడం కొంచెం చెప్పారు, ఇంకా దయచేసి వాటిని కొంచెం ఎలాబరేట్ గా చెప్పగలరు?
ఆయన ప్రశ్న ఏమిటంటే, మన యొక్క ఇంటిని ఎలాంటి వాతావరణంలోకి తీసుకురావాలి, వైకుంఠ వాతావరణంలో పెట్టుకోవాలి ఇంటిని. అంటే ఇందాకలు అనుకున్నట్టుగా ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు, శాస్త్ర గ్రంథాలు పెట్టుకోవాలి. శాస్త్ర గ్రంథాలు పెట్టుకుంటే ఊరికనే అలా పెట్టేసుకుంటే కాదు, బూజు పట్టేటట్టుగా రోజు వాటినేమో తీసి చదవాలి. కొంతమంది భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ యథాతథం, ఆ యథాతథాన్ని యథాతథంగా పెట్టేస్తారు, మళ్ళీ దాన్ని ఎప్పుడు కూడాను తెరిచి చూడనే చూడరు. సో యథాతథం పుస్తకాన్ని యథాతథంగా పెట్టడానికి కాదు, యథాతథంగా చదవడానికి అనమాట అది. సో కాబట్టి సో మనం వాటిని ఊరికనే అలా పెట్టేయకూడదు, అలా పెట్టేస్తే ఏమవుతుంది, అది బూజు పట్టేస్తుంది లేకపోతే దుమ్ము పడుతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఏం చేయాలి అని అంటే, వాటిని పెట్టి పుస్తకాలను పెట్టి రోజు కూడా ఒక టైం పెట్టుకోవాలి. ఈ రోజు రోజును ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను భగవద్గీత చదువుతాను, ఇన్ని శ్లోకాలు చదువుతాను, ఆ టైంలో ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టుగా ఫోను మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి, కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అలాగే భగవంతుడికి ఈ సమయంలో భోగాన్ని ఆఫర్ చేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు కుకింగ్ చేసేసి ఎప్పుడు పడితే భగవంతుడి ముందు పెట్టేసి తీసేయడం కాదు, అది మంచి పద్ధతి కాదు. సో ఒక టైం టేబుల్, ఒక రెగ్యులర్ గా అన్ని కూడా చేయాలి. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. ఏదో రోజుకు ఒక రకంగా జీవితాన్ని గడపకూడదు. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం. పలానిన్ని గంటలకు పడుకుంటాను, పలానిన్ని గంటలకి లేస్తాను, ఇన్ని మాలలు జపం చేస్తాను. ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి? ఒక శిక్షకుడి నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఎవరైతే మనకు శిక్షణ ఇస్తున్నారో, ముందు శిక్షణ ఎవరైనా ఇవ్వాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు శిక్షణ ఇవ్వండి అని అడగాలి. మనం కూర్చుంటే మన దగ్గరికి ఎవరు పరిగెట్టి శిక్షణ ఇస్తామని అనరు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని నేను పాటించాలనుకుంటున్నాను, మీరు నా పరిస్థితుల్లో ఎలాంటి క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని పాటించగలను మీరు దయచేసి నాకు చెప్పండి అని వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళు మనకు టైం టేబుల్ లాంటిది ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు, ఇన్ని మాలలు జపం చేయండి అని, లేకపోతే ఇలా ప్రసాదాన్ని, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఇలా స్వీకరించవచ్చు, భోగాన్ని ఇలా అర్పించవచ్చు, ఇంట్లో ఈ రకంగా క్లీన్లీనెస్ ఈ రకంగా మెయింటైన్ చేయాలని, అనవసరమైనటువంటి వస్తువులు ఎలా బయటపడేయాలి, ఇవన్నీ కూడా మనకు వాళ్ళు చెప్తారు. అయితే మనం వాళ్ళకి చెప్పాలి అని, వాళ్ళు మనకు చెప్పాలి అంటే మనకి ఉత్సుకత ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం అనేటువంటి ఉత్సుకత ఉండాలి మనకి. సో ఈ రకంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇంటిని వైకుంఠం చేయడం అంటే ఏదో ఒక రోజులో అయిపోయే పని కాదు. ముందు ఇంటిని వైకుంఠం చేయాలి అని అంటే మనసులో కూడా వైకుంఠం ఉండాలి. మనసులో మనకి నరకం ఉండి ఇంటినేమో డెకరేట్ చేసేసామనుకోండి, ఇప్పుడు ఈ వినాయక చవితి రోజు వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేస్తారు, అన్ని కూడా పెడతారు. వినాయక చవితి అయిపోయిన తర్వాత చూడండి, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో, మొత్తం అంతా అక్కడ గందరగోళంగా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫెస్టివల్స్ రోజులే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని కూడా క్లీన్ చేసి సర్దేస్తారు, అన్ని చేస్తారు. ఫెస్టివల్ అయిపోయిన వెంటనే అంతా కూడా మామూలే, అంత మామూలే. సో ఆ కోరిక ఉండాలి మనకి, ఏమిటి, అంత కూడా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం నేను పాటించాలి. జీవితం రోజు ఎలా వస్తే దాన్ని అలా తీసుకోకుండా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం అవలంబించాలి. అంటే అన్నింటికీ ఒక టైం ఉంటుంది. తినడానికి టైం ఉంటుంది, పడుకోవడానికి టైం ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో గడపడానికి టైం ఉంటుంది, బిజినెస్ చేయడానికి టైం ఉంటుంది, చదువుకోవడానికి టైం ఉంటుంది, జపం చేయడానికి టైం ఉంటుంది. అన్నిటికీ ఒక టైం అనేటువంటిది మనకి ఉండాలి. అది ఫస్ట్ నేర్చుకోవాల్సింది, మొట్టమొదటి నేర్చుకోవాల్సింది అదే. రెగ్యులేషన్ అంటారు. రెగ్యులేషన్ అంటే జీవితాన్ని క్రమబద్ధీకరించడం. అది లేకపోతే ఎవరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళలేరు. ఎందుకంటే ఈ క్రమబద్ధీకరించమైనటువంటి జీవితం వల్ల ఏమవుతుందంటే మనం కనీసం ఒక సత్వగుణానికి వస్తాం. సత్వగుణానికి రావడం ద్వారా కృష్ణుని తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకి మనకి నాంపల్లి స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి అని అంటే ప్లాట్ఫామ్ సరిగ్గా ఉంటేనే ట్రైన్ ఎక్కగలుగుతాం. ఒకవేళ ప్లాట్ఫామ్ లేదనుకోండి ట్రైన్ ఎక్కగలుగుతామా? సరిగ్గా జారి పడిపోతాం. ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఆ స్టెప్స్కి ఆనుకున్నట్టుగా ఉందనుకోండి ప్లాట్ఫామ్, వెంటనే ఒక స్టెప్ వేస్తే చాలా లోనకి ట్రైన్లోకి వెళ్ళిపోతాం. సో ఈ సత్వగుణం కూడా ఎలాంటిది అంటే భగవంతుడు తెలుసుకోవడానికి ఒక తొలిమెట్టు లాంటిది అనమాట. సత్వగుణంకి వచ్చామనంటే భగవంతుణ్ణి చాలా తొందరగా తెలుసుకోవచ్చు. మరి అదే రజోగుణం తమో గుణంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు భగవంతుని తెలుసుకోవడం చాలా చాలా కష్టం అనమాట. కాబట్టి మొట్టమొదటి ఏమిటి, హ్యాబిట్స్ మారాలి. మన యొక్క హ్యాబిట్స్ క్లీన్ హ్యాబిట్స్ ఉండాలి. కొంతమంది జుత్తు పెంచుకుంటారు, అందులో ఒక 4-5 పక్షులు కూడా నివసిస్తాయి, అంత జుత్తు పెంచుకుంటూ ఉంటారు. క్లీన్ గా ఉండాలి. మనిషిని చూస్తే క్లీన్లీనెస్ చాలా ముఖ్యమైనటువంటిది. క్లీన్లీనెస్ అంటే శుద్ధత్వం. శుద్ధత్వం అనేటువంటిది రెండు రకాలైనటువంటిది. మొదటిది బాహ్య శుద్ధత్వం, ఆంతరంగిక శుద్ధత్వం. అంటే శరీరాన్ని చాలా క్లీన్ గా పెట్టుకోవాలి, మనస్సుని హృదయాన్ని క్లీన్ గా పెట్టుకోవాలి. శరీరాన్ని క్లీన్ గా పెట్టుకోవాలి అని అంటే అన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటాలి, గోల్ కట్ చేసుకుంటూ ఉండాలి, హెయిర్ కట్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది పెద్ద పెద్ద దాడీలతో వస్తూ ఉంటారు, ఎన్ని సంవత్సరాల నుంచో పెంచుకుంటూ ఉంటారు. సో మానసిక శుద్ధత్వం, హృదయ శుద్ధత్వం ఎప్పుడు వస్తుంది? హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా, రెగ్యులర్ గా చేయడం ద్వారా మనకి మానసిక శుద్ధత్వం వస్తుందన్నమాట. ఈ రకంగా శుచిగా ఉండాలి. మనం వింటూ ఉంటాం కదా, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని అంటూ ఉంటాం. అంటే ఎవరైతే శుచిగా ఉంటారో వాళ్ళు తొందరగా భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో కిచెన్ల దగ్గరికి వెళ్ళారనుకోండి, కిచెన్ ఎలా ఉంటుంది? గోడౌన్లా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అన్ని పడి ఉంటాయి. సో ఈ రకంగా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, దానికి శిక్షణ కావాలి. సో మెయిన్ ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఇవన్నీ ఈ క్లాస్లో చెప్పినంత మాత్రాన అందరూ కూడా నోట్ చేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవలంబించారు. ఇవన్నీ ఈ చెవి నుంచి వింటారు, ఆ చెవి నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఒక ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి. ఇవన్నీ ఏమిటంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి, ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేటువంటిది మనకి పర్సనల్ గా శిక్షణ పొందాలి మనం. దానికి భక్తుల దగ్గరికి వెళ్ళి అడగాలి మనం, వారు మన దగ్గరికి రారు, వాళ్ళని మనం వెళ్ళి అడగాలి. క్లాసులో పలానా పలానా విధంగా చెప్పారు, పలానా పలానా విధంగా చేయమన్నారు, వాటిని ఎలా చేయాలి దయచేసి చెప్పండి అని అడగాలి మనం. అప్పుడే వాళ్ళు మనకు చెప్తారు, లేకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఎందుకు చెప్పరంటే చెప్పడానికి సిద్ధమే, కానీ ఎందుకు చెప్పరునంటే చెప్పినా వినవు కాబట్టి. నువ్వు నీ మట్టుకు నువ్వు వచ్చావనుకో వినే అవకాశం ఎక్కువ ఉంటుంది, నువ్వు అడగకుండానే చెప్పారనుకో వినే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు చెప్పారు. క్రమబద్ధమైనటువంటి జీవితం గురించి మనం మాట్లాడడం అది ముఖ్యమైనటువంటి. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 1, 2, 3 కీర్తన ఇక్కడ మనం కాసేపు చేసిన తర్వాత ప్రసాదం తీసుకున్నాం. కీర్తన కూడాను మనం కీర్తన ఎలా చేయాలి అంటే మనసు పెట్టి కీర్తన చేయాలి. మనసు పెట్టి కీర్తన చేయాలంటే రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి, వినడం చాలా చాలా అటెంటివ్గా వినాలి, చాలా చాలా దీక్షగా వినాలి. తర్వాత దాన్ని చాలా భావనతో భగవంతుడి మీద ప్రేమతో ఉచ్చరించాలి, భగవంతుడిని ప్రేయర్ చేస్తూ ప్రార్థిస్తూ ఉచ్చరించాలి. అంతేగాని కొణుకుతూ కీర్తన చేయకూడదు. దయచేసి కీర్తనలో యాక్టివ్ గా పాల్గొనండి. దయచేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.